దోహం బులం తెమ్ము చేత ఖేదం వెడలంగరమ్ము రిపులం దండింపు కాదేని భూస్వ ఖేలజ్జనులెల్ల మెత్త మేద ఖండంబులు భూతములు తిన తను త్యాగంబు చేయందగున్. జరాసంధ, యుద్ధంలో ఓడిపోవడం జయం పొందడం ఇవి జరుగుతూ ఉంటాయి, ఓడిపోయానని దుఃఖించవలసిన అవసరం లేదు. మళ్ళీ వెళ్ళు, ఇదిగో నువ్వు పట్టు వదలని వాడివని నా నమ్మకం. నీకే గనక చేవ ఉంటే, పట్టుదల ఉంటే మళ్ళీ సైన్యం తీసుకురా. రెచ్చగొట్టాడు బాగా. ఏమన్నాడు మళ్ళీని, బలసందోహంబులన్ తెమ్ము, నీ మనస్సులోని ఖేదాన్ని విడిచిపెట్టు. వీరులు దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని త్యజించి మళ్ళీ యుద్ధానికి సంసిద్ధులు అవుతారు. జీవితంలో అపజయాలు వస్తాయి, అపకీర్తులు వస్తాయి, చెడ్డ పేరు వస్తుంది. అలా చెడ్డ పేరు వచ్చినప్పుడే నిలదొక్కుకోవాలి. మనిషికి కష్టం వచ్చినప్పుడు నిలదొక్కుకోవాలి. 10 మంది మనల్ని పడగొట్టాలనుకున్నప్పుడు ఉత్సాహం తెచ్చుకుని పడగొట్టిన వాడిని పడగొట్టడానికి ప్రయత్నించేవాడే జ్ఞాని అవుతాడు. ఇంత చెబుతున్నాడు ఎందుకంటే భూభారం తగ్గించాలి కనుక. అందువల్ల నువ్వేం బాధపడకు. అప్పుడప్పుడు కష్టాలు వస్తే కుంగిపోయి సిగ్గుపడి తలకాయ వంచుకొని పిరికి వాళ్ళలో ఓడిపోతామా? లేదు, మళ్ళీ విజృంభించాలి, శత్రువుల్ని సంహరించాలి. వెళ్ళు, నీ మనస్సులోని ఖేదాన్ని విడిచిపెట్టు, మళ్ళీ ప్రమోదం పొందు. లేదా సిగ్గు లేకుండా ప్రాయోపవేశం చేసి ఆత్మహత్య చేసుకుని చావు. ఆత్మహత్య చేసుకుని చస్తావో లేక వీరులతో యుద్ధానికి వస్తావో ఆలోచించుకో. నువ్వు చచ్చావనుకో, మేధఖండంబులు భూతములు తిను, నీ శరీరంలో ఉన్న మెదడులో ఉన్న మాంసాన్ని, ఈ శరీరంలో ఉన్నటువంటి గుజ్జుని ప్రాణులు మింగి తింటాయి. అక్కడ రాబందులు ఉన్నాయి, గొడ్లగోబులు ఉన్నాయి, భూత ప్రేతాలు ఉన్నాయి, అవన్నీ తింటాయి. అవి తినేటట్టుగా శరీరం విడిచిపెడతావా, కుళ్ళిపోతావా, లేక సైన్యాన్ని తీసుకొచ్చి శత్రువుల్ని పడగొడతావో ఆలోచించుకో అనగానే వాడు తలకాయ వంచుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నేను ఇంక తపస్సుకు పోతాను అనుకుంటూ ఉంటే శిశుపాలుడు దంతభక్తుడు వచ్చి, చచ్చ తపస్సు ఏమిటి నీ మొహంలో ఉంది, మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఆ కృష్ణుడు ఎన్ని రకాలుగా తిప్పాడు, మేము సమయానికి ఎందుకు రాలేదంటే వస్తే మేము కూడా పరువు పోగొట్టుకోవాలని. దూరం నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాం, మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఆ కృష్ణుడిని బలరాముడిని పడగొట్టాలి. వాడు మా మేనమామ కొడుకు, వాడంటే నాకు కసి, చిన్నప్పటి నుంచి వాడికి నాకు పడదు. చిన్నప్పటి నుంచి పడదలండి, ఆ మాట నిజమే వాడు అన్నది. కాబట్టి అతని మీద పగ తీర్చుకోవాలనగానే వాళ్ళందరూ చెప్పగా ధైర్యం తెచ్చుకుని, ఏమైనా సరే వాడిని సంహరిస్తాను అని పట్టు వదలండి విక్రమార్కుడే. సంవత్సర కాలం ఆగి మళ్ళీ 23 అక్షౌహిణీల సైన్యంతో వచ్చాడు. ఇలా ఒకసారి కాదట, 23 అక్షౌహిణీల సైన్యముతో 17 పర్యాయములు, 17 సార్లు దండయాత్రకు వచ్చాడు వాడు. పట్టు వదలండి విక్రమార్కుడు అంటే వాడు వచ్చినప్పుడల్లా ఈ 17 పర్యాయములు బలరామకృష్ణులు వాడి సైన్యాన్ని చంపడం, వాడిని ఒక్కడిని వదిలేసేవారు, వాడు అక్కడో మళ్ళీ పోయేవాడు. అయినా వాడు వదలలేదు. 18వ మారు మళ్ళీ కొంచెం టైం తీసుకున్నాడు సైన్యం పోగేయడానికి. వీడు సైన్యమును 23 అక్షౌహిణీల సైన్యాన్ని ప్రోగు చేసి 18వ మారు దండయాత్రకు వచ్చేలోపు నారద మహర్షి తిన్నగా ఉండడు కదా ఆయన మహానుభావుడు, అందుకని ఆయన కాలయవనుడి దగ్గరికి వెళ్ళాడు, అరబ్ కంట్రీస్కి వెళ్ళిపోయాడు. నారదునికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, విమానం అక్కర్లేదు, మహాత్ముడు ఆయన. సర్వకాల సర్వావస్థలో హరినామస్మరణ, ఎక్కడికైనా వెళ్ళగలడు. అందుకే ఎడారి ప్రాంతంలో ఉన్న కాలయవనుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి మొత్తం యవనులందరికీ కూడా నాయకుడు కాలయవనుడు. ఇందులోనే మీకు ఒక అంతరార్థం ఉన్నది. జరాసంధుడు అంటే ముసలితనము ఆక్రమించుట. 40 ఏళ్ళు దాటాయంటే ఇంకక్కడి నుంచి క్రమక్రమంగా 50వ పడిలోకి వచ్చేటప్పుడు కొంచెం కొంచెం ముసలితనం వ్యాఘ్రీవ తిష్ఠతి జరా. జరా అంటే ముసలితనం పులిలా పడి మీద పడుతుంది. అప్పటిదాకా 40 దాకా ఒక రకంగా ఉంటాడు. మెల్లగా మనకి తెలియకుండానే ఒక్కొక్క వెంట్రుగా తెల్లబడుతుంది. వెంట్రుకలు అంటూ ఉంటే తెల్లబడతాయి, లేకపోతే మొత్తం క్షవరం, నెత్తంతా ఊడుతుంది, కాళ్ళకి మోకాళ్లలో నొప్పులు మొదలవుతాయి. మీరు చూడండి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, తెలియకుండానే వస్తాయి ఈ రోగాలన్నీ. ముక్కుల్లో తేడా వస్తాయి, వెంట్రుకల్లో తేడా వస్తాయి, సంధులలో తేడా వస్తాయి. ఈ సంధులలో తేడా తెచ్చేటటువంటి ముసలితనానికి జరా అని పేరు. ఈ జరా ఎవరిని పట్టుకుంటుంది అంటే, ఎవడికి పురవ్యామోహం ఉంటే, మధుర అంటే పురవ్యామోహం అంటే శరీర వ్యామోహం, శరీర వ్యామోహముతో ఉన్న మధుర అనే పేరు కలిగినటువంటి వాళ్ళ మనందరమే. మధురానగరం అంటే ఏమిటో కృష్ణుడు చెప్పాడు, జీవులందరూ మధురానగర పురవాసులే. ఈ మధురానగరం అంటే మీ శరీరమే, ఇందులో ఉన్న ఆత్మయే ఇందులో ఉండేటటువంటి ప్రాణి. ఈ ప్రాణుల్ని జరాసంధుడు అనగా ముసలితనం అనేది కాలం పట్టుకుంటుంది. ఈ ముసలితనానికి కాలయవనుడు కూడా తోడైతే, కాలయవనుడు అంటే మృత్యు అన్నమాట, ఈ మృత్యువు కూడా తోడైతే పతనం అయిపోతుంది. దాన్ని జయించడమే శ్రీకృష్ణ పరమాత్మని పట్టుకోవడం అని చెప్పాడు ఆయన. అందుకని ఈ శరీర వ్యామోహాన్ని తొలగించడం కోసం, దీనికి వస్తున్న కాలాన్ని నాశనం చేయడం కోసం నారదుడు కంకణం కట్టుకుని జ్ఞాని గనక కాలయవనుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ కాలయవనుడు చరిత్ర చాలా గొప్పదండోయ్, ఇది చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఒకనొకప్పుడు గర్గాచార్యుడు గురించి మీకు ప్రారంభంలో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. గర్గాచార్యుడు యాదవ కుల పురోహితుడు. యదువు కాలంలో యాదవులంతా యజ్ఞం చేస్తూ ఉంటే యజ్ఞానికి వచ్చాడు గర్గుడు. గర్గుడు రాగానే ఆయన కోసం ఒక సీటు పెట్టాలి కదా వాళ్ళు, ఏది ఆయన ఆసనం పెట్టలేదట. పాప ఆయన ఏం చేశాడు, ఓ మంచి ఆసనం మీద కూర్చున్నాడు. మహానుభావులు వస్తే నిజంగా సహజంగా మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఓహో పద్మాగర్ గారు వచ్చారని కుర్చీ ఖాళీ చేసి కూర్చోమంటారు. అలా కూర్చోమనలేదు యాదవులు, అహంకరించి గర్గాచార్యుడికి ఆసనం ఇవ్వలేదు. సరిగదా ఒక ఖాళీగా ఉన్న ఆసనంలో కూర్చుంటే ఆయన జుట్టు పుచ్చుకుని ఈడ్చేశారు బయటికి, ఎవడెవరను పురోహితుడు వచ్చి ఈ ఆసనంలో కూర్చుంటావు అన్నారు. దాంతో ఆయనకు ఆగ్రహం వచ్చింది, వెంటనే జటాజుటాన్ని పీకి ఆ యజ్ఞగుండంలోకి విసిరాడు. అందులోంచి పుట్టుకొచ్చాడు ఈ కాలయవనుడు. రాగి మేసాలు, రాగి గడ్డాలు, గుండుతో పుట్టుకొచ్చాడు వాడు. పూర్తిగా మన మతానికి వ్యతిరేకంగా. మనం తూర్పుకి తిరిగి దండం పెడితే వాడు పడమరకి తిరిగి ప్రార్థన చేస్తాడు. మనందరం ఒక రకంగా ఓం అంటే వాడు అని అరుస్తాడు మధ్య మధ్యలో. చూసారా సాయంత్రం 6 మధ్య పగలు ఎప్పుడు పడితే అప్పుడు, ఇలా రోజుకు 5-6 అరుస్తారే. ఈ అరిచే లక్షణముతో భేకరాకారుడై పుట్టుకొచ్చాడు కాలయవనుడు. వాణ్ణి పిలిచి, ఇదిగో ఈ యాదవుల్ని నాశనం చెయ్యి, వీళ్ళ మీద పగతో నిన్ను సృష్టించాను, నీకు యాదవుల వల్ల చావులేదు, యాదవ వంశంలో ఎవడు పుట్టినా వాడిని నేను చేయలేడు అనగానే యదు మహారాజు గారు వణికిపోయి అమాంతంగా కాళ్ల మీద పడి, గురువుగారు మేము పొరపాటు చేశాం, మమ్మల్ని క్షమించండి, మీరు మా కుల గురువులు కుల పురోహితులు, మీ వంశంలో ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు మీ శిష్యులు తప్పు చేశారని వంశనాశనం చేస్తారా అంటే జాలిపడిపోయి, ఒరే నీకంతా మతిమరుపొచ్చుగాక, అంటే యాదవులు నీకు శత్రువులు అనే విషయం మర్చిపో, ఎవరన్నా నీకు గుర్తు చేసేదాకా నీకు యాదవుల మీద ద్వేషం రాకుండా ఉండుగాక, నువ్వు ఈ ఎడారి భూముల్లో బతుకు, మధురానగరం కేసి రాకు అని వెంటనే వీడిని మాయ చేసి వీడిని ఎడారిలో పారేశాడు. అక్కడికి వెళ్ళి ఒంటెల వెనకాతలకి వెళ్ళి నెత్తంతా ఒక గుడ్డలు కప్పుకుంటూ హాయిగా ఖర్జూర పళ్ళు తింటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఆవుల మాంసం తింటూ బతకడం మొదలెట్టాడు వాడు. అప్పటి నుంచి గర్గాచార్యుడి యొక్క మహిమ వల్ల పుట్టినవాడు యాదవుల కేసి రాకుండా హాయిగా వాడు బతుకు వాడు బతుకుతున్నాడు. అక్కడ ఒక మాట చెప్పాడండి గర్గాచార్యుడు, నీకెవరైనా యాదవుల మీద ద్వేషం పుట్టిస్తే మాత్రం వాళ్ళ మీద గడతావు, అప్పటిదాకా నీకు అది గుర్తుకురాదు. ఒకవేళ అతడు యాదవుల మీదకి దండయాత్రకు వస్తే యాదవుల చేతిలో వాడికి చావు లేదు, అలా సృష్టించాడు ఆయన. కేవలం యాదవులు తమ అహంకారంతో తెచ్చుకున్న దుర్మార్గుడు వీడు. నిజం చెప్పమంటారా, ఒక గొప్ప వ్యక్తి తప్పు చేస్తే అది లోకానికి నాశనానికి మూల కారణమవుతుంది. ఆనాడు క్షణికోద్రేకంలో యాదవులు చేసిన పొరపాటు వల్ల శాశ్వతంగా ఈ దౌర్భాగ్యులు పుట్టుకొచ్చి ఇప్పటికీ దేశాన్ని నాశనం చేస్తున్నారు. నేను చెప్పలేదు, భాగవతంలో చెప్పారు, అది వ్యాసుని అడగండి, నేను అందులో కథ రాశాను. గర్గ భాగవతంలో ఉంది, ఇప్పుడు నేను చెప్పిందంతా గర్గ సంహితలో ఉంటుంది చూడండి. ఈ విధంగా కుల పురోహితుడు గర్గాచార్యుడు ఈ యవనుణ్ణి సృష్టించి తాత్కాలికంగా మతిమరిపించి వాడిని ఎడారికి గెంటాడు. వాడు నాశనం అయితే కానీ యాదవులకే కాదు దేశానికి నష్టం, అందుకని వాడు నాశనం అవ్వాలి. అందుకని నారదుడు ఏం చేశాడు, ఒక రోజున అక్కడికి వెళ్ళాట. 18వ మారు జరాసంధుడు సైన్యమును ప్రోగు చేసుకుని వచ్చేలోపు ఈయన అక్కడికి వెళ్ళి అతని సన్మానం పొంది ఆసనం మీద కూర్చున్నాడు. ఏం నారద ఇలా వచ్చావు, మా మిత్రుడు కంసుడు బాగున్నాడా అన్నట్ట. నీకేమన్నా మతిపోయిందా, ఇంకెక్కడ కంసుడు, వాడు చచ్చిపోయి 16 అయింది అన్నట్ట. 16? అవునయ్యా, శ్రీకృష్ణుడు అనేవాడు 8 నిండగానే 9వ ఏట వాడిని చంపాడు. ఆ కృష్ణుడికి ఇప్పటికి 25 వచ్చాయి. ఆ కృష్ణ పరమాత్ముడు అన్నవాడు ఈ మధ్యకాలంలో యాదవులందరికీ నాయకుడై కంసుడిని చంపడమే కాదు, నీకు మరొక మిత్రుడైన జరాసంధుడిని చితక్కొట్టి పారేస్తున్నాడు. జరాసంధుడు నీకు ఆత్మీయ మిత్రుడు, అతను ఎలా ఉన్నాడో నువ్వు పట్టించుకోవడం లేదనుకుంటున్నాను. బహుశా యాదవులతో నీకున్న విరోధాన్ని గర్గాచార్యుడి వల్ల మర్చిపోయినట్టున్నావు. నువ్వు గర్గాచార్యుడి వల్ల సృష్టింపబడి యాదవుల చేతిలో నాశనం లేకుండా పుట్టిన వాడివి, అందువే ఆ విషయాన్ని గుర్తుకు తెచ్చుకో ఇప్పుడు అని వాడికి గుర్తు చేసి జరాసంధుడు 17 దండయాత్రకు రావడం, బలరామకృష్ణుల సైన్యాన్ని చంపడం, వాడిని వదిలిపెట్టడం, వాడు మళ్ళీ పారిపోతూ ఉండడం, ఇదంతా చెప్పి యాదవ వంశంలో పుట్టిన బలరామకృష్ణులు లోకాన్నన్నింటినీ వణికించేస్తున్నారు, నీలాంటి వీరులు పాపాత్ములు, ఆ మాట పాపాత్ములు అనే మాట వాడిని నొక్కాడు. మీరంతా పాపాత్ములట, మిమ్మల్ని చంపడానికి అవతరించిన విష్ణువుట ఆయన, ఎంత గొప్ప విషయం చెబుతున్నారో వాళ్ళు, లోకమంతా ఇంతెందుకు నాబోటి వాళ్ళం కూడా, వాళ్లే విష్ణువు, ఆ విష్ణువు యొక్క పానుపు ఆదిశేషుడు అనుకుంటున్నాం. నీకు ఈ విషయం తెలియదా యవనా, ఎంత అమాయకుడి అయ్యా నువ్వు, మీరంతా పిచ్చివాళ్ళు ఎక్కడ పడున్నారు, వాళ్ళు అక్కడ రెచ్చిపోతున్నారు. యవనా నీవు సమస్త భూపతుల బాహా కర్వ గర్వంబులం పవనుండ భ్రములం హరించు పగిదిన్ భంజించియున్ ఎలయోర్వవు యాదవులను గెల్వవు వారలను మరచియో దైన్యంబును జందియో. యవనా, నీవు చాలా వీరుడివి, అందులో ఏమీ సందేహం లేదు. ఈ భూమండలంలో ఉన్న రాజులందరినీ జయించావు, వారందరినీ కూడా జయించి వారందరి దగ్గర కప్పం పుచ్చుకుని మహావీరుడివి అనిపించుకున్నావు. కానీ ఈ మధ్యకాలంలో యాదవ వంశంలో బలరామకృష్ణులు చెలరేగిపోతున్నారు. లోకములన్నీ వాళ్ళ కాళ్ల మీద పడుతున్నాయి. కుర్రాళ్ళైనా వాళ్ళు రెచ్చి లోకాన్ని శిక్షిస్తున్నారు, ధర్మ సంస్థాపన చేస్తున్నారు, పరాక్రమ ప్రదర్శన చేస్తున్నారు, ఎంతోమందిని చంపుతున్నారు. వాళ్ళని నువ్వు తెలుసుకోలేక చంపలేదా? లేక మరిచిపోయావా? లేక అసలు వాళ్ళు ఉన్నారనే విషయం నీకు తెలియదా? లేక భయపడ్డావా? డబ్బు కోసం పిచ్చలో పడ్డావా? లేక తాగుబోతూ అయ్యావా? ఇన్ని రకాలుగా అన్నాడు ఆయన. అసలు వాళ్ళు పుట్టారని తెలుసా? ఒకవేళ తెలుసుండి కూడా భయపడుతున్నావా? అందుకే దైన్యంబునుం బొందియు అన్నాడు ఆఖన్న. బహుశా వాళ్ళంటే భయపడి దీనత్వంతో దాక్కున్నావేమో. అనగానే పళ్ళు పటపట కొరికి, ఈ పరాక్రమవంతుడు కాలయవనుడు భయపడ్డమా? వాడు బోడిగుండిగాడు కదండి అని ఆ గుండు మీదల్లో కొట్టుకున్నట్టు వాడు. అప్పటి నుంచి గుండు మీద కొట్టుకోవడం అనేది సామెత అయిపోయింది లోకంలో. కొంతమంది ఇప్పటికి కూడా ఇలా గుండు ఎందుకో కొట్టుకుంటారే, ఆ కొట్టుకోవడం మొట్టమొదటి వాడు నేర్పాడు. నన్నగా గుండు ఉన్న దాని మీద ఇలా కొట్టుకుని, అలా అనగానే అందరూ గుండు మీద రేటు విచిత్రం. అది ఎవరు కొట్టుకున్నాడు, నేర్పాడు అనమాట. ఇలా కొట్టుకుని వెంటనే ఏమన్నాడు, ఏమీ నారదా, నీవు చెప్పిన వాడు ఒకడు పుట్టాడని నాకు తెలియదు సుమా. తెలిసి ఉంటే ఎంతకాలం ఆగేవాడిన, వాడు అంతం చూసేవాడిని. అవును, నీవు చెప్పిన వాడు ఎటువంటి వాడు, ఏ రూపంతో ఉంటాడు, ఆభరణాలు ఏమి వేసుకుంటాడు, ఆయుధములేమి ధరిస్తున్నాడు, ఎంతమందిని చంపుంటాడు, పరాక్రమవంతుడేనా అనగానే, ఇప్పటిదాకా పరాక్రమవంతుడా అంటావేమిటయ్యా, ఎంతోమంది చావుగొట్టాడంటే, అయినా నువ్వు అడిగవుగాడు చెబుతున్నాను అని వెంటనే ఒక క్షణకాలం నారదుడు పులకింతలో పడిపోయాడు. మళ్ళీ ఆయన ఎలా ఉంటాడు, అందంగా ఉంటాడా, ఆభరణాలు ఏం వేసుకుంటాడా అని అడిగాడు కదండి. ఆభరణాలు రూపం విషయానికి వచ్చేసరికి నారదుడు పరమభక్తుడు గనక కాలయవన ఏం చెప్పమంటావు. కాలము కూడా వర్ణించలేనటువంటి, కాలమునకు కూడా దొరకనటువంటి మహాత్ముడు ఆయన. అయినా నువ్వు అడిగావు కాబట్టి నా శక్తిని ఉపయోగించి, నా పాండిత్యాన్ని ఉపయోగించి అతన్ని వర్ణిస్తాను. నీలజీమూత సన్నిభ శరీరము వాడు, తామరసాభ నేత్రములవాడు, పూర్ణేందు బింబంబు బోలెడి మోమువాడు, ఉన్నత దీర్ఘ బాహువులవాడు, శ్రీకర పీత కౌసేయ చేలమువాడు, మకర కుండల దీప్తి మలయువాడు, శ్రీవత్స లాంఛనాంఛిత మఘోరమువాడు, కౌస్తుభమణి పథకంబువాడు, రాజా ఇంతింతవాడనరానివాడు, రాజా ఇంతింతవాడనరానివాడు, తెలిసి ఏ దిక్కులందైన తిరుగువాడు, మెరసి ఏ వేళలందైన మెలగువాడు, పట్ట నేర్చిన గాని లోబడనివాడు. ఓ రాజా, ఆ మహాత్ముడిని ఏమని వర్ణించను. ఆయన నల్లగా మేఘంలా ఉంటాడు, నీల జీమూత సన్నిభ శరీరము వాడు, అందంగా మేఘంలాగా కనపడతాడు ఆయన. శ్రీకరమైన పవిత్రమైన అందరికీ ఆనందాన్ని కలిగించే పసుపు పచ్చని బట్ట ధరిస్తాడు ఆయన. పూర్ణబింబంలాగా ఉంటుంది, పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది ఆయన ముఖం. తామరపువ్వు రేకుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. ఈ చేతులు మోకాళ్ల దాకా వెళ్లాడతాయి. ఆజానుబాహుడు అనమాట, మోకాళ్ళకి చేతులు తగిలితే ఆజానుబాహుడు అంటారు. ఆయన విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు. మెడలో కౌస్తుభమణి అనే పథకం ధరిస్తాడు. కిరీటం నెత్తిమీద ధరిస్తే ఆ కిరీటంలో నెమిలిపించం వెలిగిపోతూ ఉంటుంది. ఆ కిరీటానికి నవరత్నాలు తాపడం చేయబడి ఉంటాయి. ఒక్కొక్క రత్నం ఒక సూర్యుడిలాగా, చంద్రుడిలాగా, నక్షత్రాలాగా ఉంటాయి. ఆయన దంతములు మల్లె మొగ్గల్లో ఉంటాయి. ఆయన నవ్వుతూ ఉంటే ఆహ్లాదకరంగా వెన్నెల విరిసినట్టుగా ఉంటుంది. ఆ మహాత్ముడు అన్నాడే, ఆయన సమస్త లోకాలకి ఆనందం కలిగించే పూర్ణ సౌందర్య స్వరూపుడు, అతీతమైన సౌందర్యం కలిగిన వాడు. ఈ పంచభూతాలకు అతీతమైన సౌందర్యం, ఎందుకంటే ఇది పాంచభౌతిక శరీరాలు, మన శరీరాలు. ఆయనది అదేమిటో, పంచభూతాలకు అతీతమైన సౌందర్యం అది. ఒత్తుగా గిరజాల చుట్టుంటూ ఉంటుంది ఆయనకి. చెవులకి మకరకుండలాలుంటాయి, చేతులకి కంకణాలుంటాయి, నడుముకి వడ్డాణం ఉంటుంది ఆయనకి. ఆ మహాత్ముడు ఇంత ఇంత అని వర్ణించడానికి వీలు కానివాడు. ఏ వేదములు కూడా ఆయన గురించి వర్ణించాలనుకుని చివరికి మా వల్ల కాదు బాబోయ్, ఆయన వర్ణించే శక్తి మాకు లేదంటాయి. ఎందుకంటే పరిమితమైన రూపమైతే వర్ణిస్తాం కానీ అపరిమితమైన రూపాన్ని ఏం వర్ణించగలుగుతాం? ఇంతెంత వాడు అనడానికి వీలు లేనివాడు, అన్ని దిక్కుల్లోనూ వెలిగిపోతూ ఉంటాడు. ఏ వేళ ఎక్కడికైనా పెడతాడు, అదేమిటి ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు. తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనే తేడా లేకుండా, విదిక్కుల తేడా లేకుండా, భూమి ఆకాశములనే తేడా లేకుండా, అన్ని చోట్ల అన్ని వేళల అర్ధగా అర్ధగా వెలిగిపోతూ తిరుగుతూనే ఉంటాడు. అన్ని చోట్ల కనపడతాడు, అందరికీ ఏకకాలంలో కనపడతాడు. ఇంతెందుకు ఆయన పట్టుకోవడం చాలా కష్టం. ఎంతో నేర్పరితనం ఉంటే కానీ దొరకడు. నేర్పరితనం ఉంటే కానీ దొరకడంటే ఏమిటనమాట? భక్తికి మాత్రమే దొరుకుతాడు. పట్ట నేర్చిన గాని లోబడనివాడు. ఆయన్ని పట్టుకోవడానికి నేర్చుకోవాలి. ఏమిటా నేర్చుకోవడం? ప్రహ్లాదుడిలాగే ఉంటేనే మనం ఆయన్ని పొందగలుగుతాం, లేకపోతే ఆయన్ని పొందలేం, పట్టుకోలేం. ఆయన్ని ఎవ్వడూ జయించలేడు. నో వన్ కెన్ డిఫీట్ హిమ్ అని ఈ విధంగా వర్ణించగానే ఇతడు తెల్లబోయి, నారద ఇప్పటిదాకా నువ్వు వచ్చి శత్రువుని చెప్పినట్టుగా అతని గురించి వర్ణించావా, ఇప్పుడు ఎలాంటి వాడంటే రెచ్చిపోయి బంటులో వర్ణిస్తున్నావా, నువ్వు ఎప్పుడు ఎలా మాడతావో తెలియదు. అమ్మో నువ్వు చాలా తెలివైన వాడివి సుమా, అయితే అవ్వచ్చుగాక నాకు మహోపకారం చేసావు, ఒక వీరుడు ప్రత్యర్థి ఉన్నాడని చెప్పావు, ఆ ప్రత్యర్థి ఎక్కడా ఎవరికి చిక్కవన్నావు కదా, వాడిని చిక్కించుకుంటాను, వాడి చేత నెత్తురు కక్కిస్తాను. యాదవుడెంతవాడు ప్రళయాంతకుడైన నిదిర్చనేది కాదన వోరమత్కలహ కర్కశ బాహుధనుర్విముక్త నానా దృఢ హేమ పుంక కఠిన జ్వలదస్త్ర పరంపర సముత్పాదిత వహ్నికీలముల భస్మము చేసేదు తాపసోత్తమ. ఆ యాదవుడు ఎంతవాడైనా అవ్వచ్చుగాక, ప్రళయకాలంలో మృత్యుదేవత అవ్వచ్చుగాక, యుద్ధరంగంలో నాకు ఎదురుగుండా ఎవడో నిలబడలేడు. యముడైనా యుద్ధరంగంలో నా ఎదురుగుండా నిలబడాడంటే వాడు అంతం చూసేవాడిని నేను, యముడికి ఎముడి నేను. అటువంటి వీరాధి వీరుణ్ణి ఇవాళ ఒక యాదవుణ్ణి ఎదిరించలేకపోతానా, ఇప్పుడే బయలుదేరి పెడతాను, ఆ కృష్ణుడికి ఎదురుగుండా నిలబడతాను, కఠినమైన నా కుడి చేతితో ధనుస్సు పుచ్చుకుని ఎడంచేత్తో బాణం ఎక్కుపెట్టి వాడి మీద వేస్తాను. వీడిది ఏంటంటే ఎడంచేతి వాటం, వీడు యువరాజ్ సింగ్ లాంటి వాడు. అందుకని ఏమన్నాడనమాట, కఠినమైన ధనుస్సు పుచ్చుకుని ఎడంచేత్తో వాడి మీద బాణం వేస్తాను, ఆ బాణములు మామూలువి కాదు, అగ్నిజ్వాలల వంటి పిడుగుల వంటి బాణాలు, ఈ బాణములతో ఆ యాదవుణ్ణి భస్మము చేసేదు తాపసోత్తమ, అగ్నిజ్వాలల వంటి బాణాలతో వాడిని భస్మం చేస్తాను, ఆ తర్వాత వచ్చి నీకు కనబడతాను, అప్పుడు పొగుడు ఎవడు గొప్పవాడో, ఎవడు దీవుడో, ఎవడు దేవుడో, ఎవడు జీవుడో నీకు అర్థమవుతుంది అని పలికి అక్షౌహిణి సైన్యాన్ని, భయంకరమైన యవన సైన్యాన్ని వెంట పెట్టుకుని అట్టహాసంగా ఒంటెల మీద, గుర్రాల మీద, ఏనుగుల మీద, రథాల మీద బయలుదేరి మహావేగంగా వచ్చాడు. రావడంతో మొత్తం నగరాన్ని చుట్టుముట్టేశాడు. వెంటనే కృష్ణుడు ఏం చేశాడు, ఈ నారదుడు తిన్నగా ఉండడు కదా, వీడిని నా మీద గెంటాడు, ఇప్పుడు వీడొచ్చి అక్షౌహిణి సైన్యంతో నగరాన్ని చుట్టుముట్టాడు. ఏది సామాన్యులు వినేటట్లుగా, ఆయనకి నారదుడు అలా చేయడమే ఇష్టం, అసలు నారదుడిని పంపి దీనే, కానీ పైకి అలా చెప్పడు కదా. అన్నయ్య యాదవులారా, ఈ నారదుడు ఒక పని చెయ్యడు, తిన్నగా ఉండడు, ఈ దుర్మార్గుని రెచ్చగొట్టి గెంటాడు, వీడొచ్చి నగరాన్ని చుట్టుముట్టాడు, వీడితో యుద్ధం చేసేలోపు రేపో ఎల్లుండో మళ్ళీ మగధరాజు జరాసంధుడు వస్తాడు, వాడు పాట్నా నుంచి సైన్యంతో వాడొస్తే వాడితో యుద్ధం చేస్తామా, వీడితో యుద్ధం చేస్తామా, ఇటువైపుకి నేనెడితే అటువైపు వాళ్ళని చంపుతాడు వాడు, వాడి వైపు కడితే వీళ్ళు వచ్చి చంపుతారు, పైగా వీళ్ళు యాదవుల చేతిలో చావరు, కాబట్టి తలుపులు తీయకండి, బిగించేయండి సింహద్వారాలు. ఆ సింహద్వారాలు ఏనుగులు వచ్చి కొట్టినా ఫిరంగులతో కొట్టినా పగలవు, కాబట్టి మందుగుండు సామగ్రితో పగిలే తలుపులు కావు మనకి, కాబట్టి నిశ్చింతగా ఉండండి అని పిలిచి తలుపులు మూయించేశాడు. 21 రోజుల పాటు వాడు ఆ కోట చుట్టూతో కాపలాకి వస్తూనే ఉన్నట్టండి. కోటలోంచి బయటకు పురుగు రాదు, బయట పురుగు లోపలికి వెళ్ళదు, ఇంకా జరాసంధుడు రాలేదు. ఈ 21 రోజుల్లో కృష్ణుడు ఏం చేశాడు, వాడిని అలా ఏడవనండి కాసేపు, వాడికి మంచినీళ్ళు లేకుండా ఏడుస్తుంటాడు, ఏదో మధురానగరం చుట్టూతో ఉన్న నీళ్ళు అంటే తగ్గుతాడు కానీ తిండి దొరకదుగా, మాడని వండి వాడు తెచ్చుకున్నది అని నవ్వుతూ హఠాత్తుగా ఇక్కడ మాయమైపోయి సముద్ర తీరానికి వెళ్ళాడు. పశ్చిమ సముద్రం అంటే అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళాడు, గుజరాత్ వెళ్ళిపోయాడు ఆయన. అక్కడికి వెళ్ళి, సముద్ర నాకు నీవు కొంత స్థలం ఇయ్యి, పూర్వకాలంలో రైవతుడనే మహారాజు గారు సముద్రం మధ్యలో కుశస్థలి అనే పురం నిర్మాణం చేశాడు, మనం ఆ విషయం ఇదొరలో చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పుకోక్కర్లేదు. ఆ కుశస్థలీపురం సముద్రంలో కలిసిపోయింది, ఆ సముద్ర స్థలం మళ్ళీ పైకి తీసుకురా అనగానే సముద్రుడు నీరు కిందకి దింపి స్థలాన్ని పైకి తీసుకొచ్చాడు. ఆ స్థలం కొండలతో గట్టి అయిన స్థలం అనమాట. మంచి నదులతో, జీవనదులతో, మంచి నీటితో ఉంటుంది. ఉప్పు నీరు ఉండదు అక్కడ పొరపాటున కూడా. ఇప్పుడు అది సముద్రంలో కలిసిపోయింది. మళ్ళీ దాన్ని పరిశోధించి చూపిస్తున్నారు, అద్భుతంగా ఉన్నది ఆ నగరం అని ఇప్పటికి కూడా వర్ణిస్తూనే ఉన్నారు. వాటిని వీడియోలు తీసి ప్రదర్శించారు. కావాలంటే వాటి గుజరాత్ గురించి యూట్యూబ్లో ఉంటుంది. ఆ ప్రదేశాన్ని 96x96 చదరపు మైళ్ళ స్థలం అటుది. 12 యోజనములు అడిగి పుచ్చుకున్నాడు. యోజనం అంటే 8 మైళ్ళు. 12×96x96 పొడవు వెడల్పు సమానంగా ఉంటే దానికి చతురస్రాకార స్థలం అని పేరు. అలాంటి చతురస్రాకార స్థలం సముద్ర మధ్యంలో తీసుకుని విశ్వకర్మని పిలిచాడు. ఓ విశ్వకర్మ, ఇక్కడ క్షణాల మీద ఇంద్రుడి అమరావతి కంటే, ఈ ధర్మరాజు గారి యమధర్మరాజు గారి సంయమనీపురం కంటే, బ్రహ్మపురము కంటే, వైకుంఠపురము కంటే అందమైన నగరాన్ని నిర్మాణం చేయను గానే విశ్వకర్మ ఆ కుశస్థలీపురంలో కొన్ని శిథిలములను మాత్రం అట్టేపెట్టాట. కొన్ని నూతులు ఉన్నాయి. పూర్వం ఎప్పుడో రైవత మహారాజు తవ్విన నూతులు, పాతకాలపు బిల్డింగులు, అవి ఇంకా భవనాలు బాగున్నాయి. ఆ భవనాల జోలికి వెళ్లకుండా ఎప్పుడు కూడా పాతకాలపు దేవాలయాలు కూల్చకూడదు అంత తేలిగ్గా. అవి కూల్చేవంటే మహాపాపం. అవి కూల్చే ముందు చాలా శాస్త్రోక్త కర్మలు చెయ్యాలి. అందుకే అప్పటికి 2 తరముల క్రితం, 2 మనువుల క్రితం నిర్మించిన ఆలయాలు అట్టేపెట్టి వాటి జోలికి వెళ్లకుండా అందమైన నగరాన్ని తీర్చిదిద్దాడు. తీర్చిదిద్ది ఆకాశం అంత ఎత్తైనటువంటి భవనాలు కట్టాడు. అందులో చుట్టూత కోటగోడ కట్టాట. ఆ కోటగోడ మధ్యలో భవనాలు, ఒక్కొక్క భవనం 81 అంతస్తులతో ఉన్న భవనాలు కూడా ఉన్నాయి. కృష్ణుడి భవనానికి 81 అంతస్తులు ఉంటే మిగతా వాటి కొద్ది కొద్దిగా తక్కువ ఉన్నాయన్నమాట. ఆ ఆఖరి అంతస్తు పైన నిలబడితే సూర్యుడిని ముట్టుకోవచ్చును. చంద్రుడిని ముట్టుకొని కొంగుతో తుడిచేవారు ఆడవాళ్ళు. అంటే దాన్ని బట్టి చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయో. చంద్రబింబాన్ని చంద్రా మట్టి పట్టావా అని అప్పుడప్పుడు రుక్మిణి లాంటి వాళ్ళు కొంగెట్టు తుడిచేవారట, అర్థం తుడిచినట్టుగా. అంత అద్భుతంగా